చెప్పకూడదు, పురాణం చెప్పకూడదు, మాట వరసకు కూడా గురువులకి నమస్కారం చేయకూడదు. ఇప్పుడు కలియుగంలో అసలు కండువా అంటే ఏమిటో తెలియకుండా అయిపోయింది కాబట్టి ఎలా పడితే అలా దండం పెడుతున్నాం, కానీ పూర్వం ఒక కండువా లేకుండా గురువులకి సాష్టాంగ నమస్కారం చేసేవారు కాదు. అందువల్ల సుస్పష్టంగా సురవిప్రుల అర్చన చేయరాదు. అందుకే పూజలు చేసేటప్పుడు పైన కండువా లేకపోతే ఒక రుమాలన్నా వేసేవారు ఇప్పుడు. అందుకని కృష్ణుడు యుద్ధరంగానికి వచ్చాడు గనక యుద్ధము కూడా ఒక రకమైన పూజే గనక కండువాతో ఉన్నాడు. ఈ కండువా కిందకి దారిపోవడం మొదలెట్టిందిట. మనం పరిగెత్తుకుంటూ పెడుతుంటే పైన కండువాలు కిందకి దారిపోతాయి. మాయదారు కూడా కట్టుకున్న వస్త్రం దారిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రదక్షిణ చేస్తూ అంటే పోతిట నవగ్రహ ప్రదక్షిణ చేశాడు. ఈ లోపల నాకు లేనిపోయిన అనుగ్రహం అయ్యింది అంటే కష్టం కొంచెం గట్టిగా బిగించి కట్టుకోవద్దు మరి. అందువల్ల ఎందుకు చెబుతానంటే వేగముగా విడుతున్నప్పుడు సహజంగా ఈ వస్త్రాలు దారుతూ ఉంటాయి. ఈ పైన ఉన్న కండువా కిందకి దారిపోతున్నదట. అటువంటప్పుడు ఆయన కరికి లంఘించు సింగంబు కరణి వెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జునయ్యనుచు మద్వి శిఖ వృష్టి తెరలి చనుదెల్చు దేవుండు దిక్కు నాకు నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్యూపుమని క్రీడి మరల దిగువ. ఆయనేమో మహావేగంగా కిందకు వెడుతున్నాడు, కండువా దారిపోతోంది. ఆ సమయంలో అర్జునుడు ఏం చేశాడో తెలుసా, కృష్ణ నేను నా పరాక్రమాన్ని నమ్ముకున్నాను, నా పరాక్రమంతో శత్రువుని జయిస్తే నాకు పేరు వస్తుంది, కానీ నీ పరాక్రమంతో శత్రువుని చంపితే నాకు అపకీర్తి వస్తుంది. పైగా నువ్వు నాకేం చెప్పావు, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధరంగంలో ఆయుధం ధరించను, ఊరికే సాయం చేస్తానన్నావు, ఇచ్చిన మాట తప్పుతావా అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. 14 అడుగులు ఆ కాళ్ళు పట్టుకున్న వాడు ఈడ్చి వెళ్ళిపోయాట కృష్ణుడు. మీరు ఈసారి చూడండి, భీష్మ పర్వంలో ఉంది అర్జునుడు నువ్వు వెళ్ళదు బాబోయని కాళ్ళు పట్టేసుకున్నాడు. ఈ కాళ్ళు పట్టుకున్న వాడు ఈడ్చుకుపోయాట. ఎంత, 14 అడుగులు దూరం. అంటే అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు ఆయన. వెళ్ళిపోతుంటే కాళ్ళు పట్టుకున్నవాడు కూడా వెళ్ళిపోతున్నాడు. అర్జునుడి యొక్క బట్టలు కొట్టుకుపోయాయి నేల మీద. పాపం ఆయన పంచి కట్టుకున్నాడు కదా, ఈ పంచతో పాటు కాళ్ళ మీద పడి కాళ్ళు గట్టిగా ఇలా పడితే ఆయన కాళ్ళని లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈ వెనకాతులొస్తున్న అర్జునుడికి మోకాళ్ళు కొట్టుకుపోయి మొత్తం పంచి చిరిగిపోయింది. అయినా ఆగలేదు. అంటే ఎంత కోపంతో ఉన్నాడో ఆలోచించండి, నరసింహావతారంలో ఉన్నాడప్పుడు కృష్ణుడు. అందుకే బట్టలు చిరిగిపోయాయి, ఈడ్చుకుపోయాడు. అప్పుడు చివరికి ఏం చేశాడో తెలుసునండి, అర్జునుడు చాలా తెలివైనవాడు. ఇక్కడ పోతన గారు ఒక్క ముక్క చెప్పి ఊరుకున్నారు, నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపుమని క్రీడి మరల తిగువ. నేను నా పరాక్రమాన్ని నమ్ముకున్నాను, నువ్వు వెళ్ళి ఆ పరాక్రమాన్ని పాడు చెయ్యకు, భీష్ముడిని చంపడం వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది అని గట్టిగా ప్రార్థించినట్టు ఒక్క ముక్క చెప్పారు. ఎందుకంటే ఇక్కడ అంతకంటే చెప్పడానికి కుదరదు గనక. కానీ భారతంలో ఏమన్నారు తెలుసా, నువ్వు నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా భీష్ముడిని చంపేస్తానని చక్రం బుచ్చు కడుతున్నావు. సాత్యకి చంపినాడ వెంకట చనుదేని, అంటే నీ తమ్ముడిని చంపినంత ఒట్టు నువ్వు అక్కడికి వెడితే అన్నాడు. ఆ దెబ్బకి ఆగిపోయాడు ఆయన. సాత్యకి అంటే చాలా ఇష్టం శ్రీకృష్ణుడికి. అసలు సాత్యకిని తన ప్రాణంతో సమానంగా చూస్తాడు. అర్జునుడు ఒక కన్ను, సాత్యకి ఒక కన్ను. అసలు మహాభారతంలో యాదవ వంశ నాశనానికి మూలకారకుల్లో ఈ సాత్యకి ఒకడు. సాత్యకి కోపం తెప్పించటం వల్లే మొత్తం యాదవ వంశ వినాశనం జరిగింది. అందువల్ల కృష్ణుడి యొక్క ప్రేమ బలహీనత ఈయనకి తెలుసు గనక ఆయన ఏం చేశాడు, కృష్ణుడు మానవుడిగా ఉన్నాడుగా కాసేపు, అందుకని తమ్ముడి మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు నటిస్తాడు గనక, ఇదిగో నువ్వు నా మాట కాదని భీష్ముడిని చంపడానికి వెడితే నీ తమ్ముడిని చంపినంత ఒట్టు అన్నాడు. టక్కున ఆగిపోయాడు. అది ఇప్పుడు చెబుతూ, ఎంత గొడవ చేసావయ్యా రోజు నువ్వు, అర్జునుడు పక్కనేమో కాళ్ళు కట్టుకున్నాడా, అయినా వచ్చావా, ఒట్టంటే అప్పుడు ఆగావా, ఈరోజు భీష్ముడిని చంపుతాను అని ఏనుగు మీదకి దూకే సింహంలాగా నాకేసి వచ్చావు. అప్పుడు కూడా నేను బాణాలు కొట్టా, ఆ బాణాలను తొలగించుకుంటూ నా మీదకి వచ్చావే, అలాంటి ఆ రూపము నన్ను రక్షించుగాక. ఇటువంటి ప్రార్థన ఎవరైనా చేయగలరా, చెడామడ గురువుగారు నరుగు వాది, అటువంటి దెబ్బలు తింటున్న గురువుగారు నన్ను రక్షించుగాక. ఈ మధ్యన మహానుభావుల మీద కొన్ని టీవీ ఛానల్స్ దాడి చేయడంలా, ఆఖరణ దాడి చేసి ఈ దాడిని ఎదుర్కొన్న ఆ గురువు గారికి నమస్కారం అంటాడు ఆఖరణ. అంటే భాగవతం ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎంత చిత్రమైన ప్రార్థన అంటే, మహాత్మ ధర్మం ధర్మమే, యుద్ధం యుద్ధమే, భక్తి భక్తే, ఏ కోణం ఆ కోణమే. అప్పుడు కూడా భీష్ముడు అలా ఆనాడు యుద్ధరంగంలో నమస్కరించాడు. ఏమన్నాడో తెలుసా, అప్పుడు భీష్ముడు ఎంతయు ప్రియంబున, ఎంతో ప్రియముతో, పుండరీకాక్ష ఇలా నువ్వు నన్ను చంపాలని, నీ చేతిలో చచ్చిపోతే మోక్షం వస్తుందని, నీ చేతిలో చచ్చిపోతే ఉత్తరాయణం దాకా ఆగక్కర్లేదనే నిన్ను కొట్టాను, నువ్వు రెచ్చావు, వేసే ఈ చక్రంతో నన్ను చంపేయి, నా జాతకం బాగుపడుతుంది అంటాడు మహాభారతంలో. ఆ మాట అనగానే మాత్రం కృష్ణుడు తగ్గిపోయాడు. ఎందుకు చెబుతున్నానంటే అర్జునుణ్ణి రెచ్చగొట్టాలంటే ఇంత గందరగోళం చెయ్యాలి. అర్జునుణ్ణి రెచ్చగొట్టడం కోసమే, యుద్ధం బాగా జరగడం కోసమే ఇటు భీష్ముడు ఆడిన నాటకం, అటు కృష్ణుడు ఆడిన నాటకం. ఇంత గొడవ జరిగితే గాని ఎదురుగుండా ఉన్నది తాతగారు. తాతగారు అంటే భక్తి, అందుకని వేయలేకపోతున్నాడు బాణం ఆయన. అలాంటి బలహీనత ఉంటే యుద్ధంలో శత్రువుల్ని చంపడం కష్టం, ధర్మానికి విజయం లభించడం కష్టం. కనుకే మేమిద్దరం ఆడిన అంతర్నాటకం ఈ నాటకం ఫలించింది. ఆ నాటక ప్రభావంతో మహాభారత యుద్ధంలో విజయుడికి విజయం లభించింది. ఈ విజయము కోసం కృషి చేసిన శిష్యుణ్ణి నేను, గురువుగారు ఆయన. అది అంతరార్థం. అటువంటి శిష్య గురువులిద్దరికి జయం గలుగ్గాక అని వ్యాసుల వారు చిట్ట చివరిగా చెప్పారు. ఇది ఇద్దరు నాటకం తెలిసినా, వాడు గురువుగారి నాటకం, వాడు శిష్యుడి నాటకం, ఇద్దరు కుమ్మక్కయ్య చేసిన పని. లేకపోతే ఆయన ఈయన కొడతాడా, ఈయన అంత కోపంగా పెడతాడా? అన్నిటికీ అతీతంగా ఉండే పరమాత్మ చక్రం పుచ్చుకు పెడతాడా? యుద్ధం జరగాలంటే, ధర్మం విజయం పొందాలంటే ఏదో గొడవ రావాలి. గొడవ రాకపోతే ఈ సృష్టిలో ధర్మ సంస్థాపన జరగదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయంటే దీని వెనకాతల ధర్మ పరిరక్షణ అనే ఒక గొప్ప విషయం దాగి ఉన్నది. అందుకని భీష్ముడు అంత అద్భుతంగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసి, ప్రభు నువ్వు ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అంతటా ఉంటావు, గుంటూరులో ఉంటావు, ఏలూరులో ఉంటావు, మైసూరులో ఉంటావు, కొవ్వూరులో ఉంటావు, భూమండలంలో ఉంటావు, అణువు మొదలుకొని బ్రహ్మాండంలో అంతటా ఉంటావు, ఆకాశంలో ఉన్న సూర్యుడు అన్ని చోట్ల అందరికీ కనపడ్డంలా, కుండలో ఉంటే కుండలో కనపడతాడు ఆ నీడతో, మరో చోట పద్మాకర్ గారికి సూర్యుడు కనపడుతున్నాడు, ఇంకో రత్నాకర్ గారికి కనపడుతున్నాడు, ఇంకోటికి కనపడుతున్నాడు, అందరికీ ఒకే సూర్యుడు ఒక్కొక్కడికి ఒక్కో రకంగా కనపడతాడు. అలాగే పరమాత్ముడు ఒక్కడే ఇంతమందికి ఇన్ని రకాలుగా కనపడతాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలం మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుఖములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండు అట్టి హరి నే ప్రార్థింతు శుద్ధుండనై. ఒకే సూర్యుడు సమస్త ప్రాణులకి ఒక్కొక్కడిగా కనపడతాడు. నిజానికి ఆకాశంలో ఉన్నది సూర్యుడు ఒక్కడే, చూచేవారందరికీ కనపడుతున్నాడు. అలాగే ఉన్నది ఒకడే పరమాత్మ, ఆయనే ఇన్ని రకాల జీవులుగా కనపడుతున్నాడు. 84 లక్షల జీవరాశులుగా కనపడుతున్నాడు. స్త్రీలుగా, పురుషులుగా, నపుంసకులుగా, రకరకాల జంతువులుగా, వస్తువులుగా, ప్రకృతిగా, పంచభూతములుగా తనను తాను ప్రపంచించుకుని మళ్ళీ అన్నిటికీ అతీతంగా అన్నీ కలిపేస్తాడు. అంటే కనిపించే ప్రతి ప్రాణి పరమాత్మే. ఇప్పుడు ప్రాణిని చంపుకుంటున్నాడంటే దేవుణ్ణి దేవుడు చంపినట్టే, ప్రాణిని ప్రాణి తింటున్నాడంటే పరమాత్మని పరమాత్మ తిన్నట్టే, సమస్త ప్రాణులు ఒకరినొకరు తిట్టుకుంటున్నారంటే చివరికి అంతా కలిసి పరమాత్మని తిట్టినట్టే. అన్నీ తానే అయ్యి అన్నిటికీ మళ్ళీ అతీతంగా అందరి హృదయములలో నానా రూపములతో ఉండే పరిశుద్ధాంతరంగుణ్ణి నేను పరిశుద్ధుడినై మనస్సులో నిరంతరం ప్రార్థిస్తూ ఉంటాను, ఆయన నన్ను అనుగ్రహించుగాక అని ప్రార్థించి ఇక సెలవు అని యోగాభ్యాసంతో కాలి బొటన వేలు దగ్గర నుంచి ప్రాణం అలా పైకి లొక్కొచ్చేశాడు. కాలి వేళ్ల దగ్గర నుంచి ప్రాణం వెనక్కి వస్తూ ఉంటే ఈ తల దగ్గరకి ఆ కాళ్ళ దగ్గర చచ్చు పడిపోవడం మొదలుపెట్టిందట. కాళ్ళు ముందు కట్టెల్లా అయిపోయాయి. ఆ అడుగును గుచ్చుకున్న బాణాలు, ఇంతవరకు ప్రాణం ఉంది గనక ఆ లోపల ఉన్నాయి బాణాలు, ఈయన కాలు చచ్చుపడిపోగానే ఆ బాణం ఊడిపోవడం మొదలుపెట్టింది. ఎక్కడెక్కడి నుంచి ఆయన ప్రాణమును వెనక్కి లాగుతున్నాడో, ఉపసంహరిస్తున్నాడో, ఆ అవయవాలలో ఉన్న బాణములు వాటంతటవే ఊడిపోవడం మొదలెట్టాయట. ఇనుములో బాణం గుచ్చుకుంటుందా? మన శరీరంలో బాణం ఉంటుంది. ఈ బాణం కట్టిలా బిగుసుకుపోతే బాణం ఊడిపోతుందిట. అందుకని ఆయన కట్టిలా బిగజేసి ప్రాణం పైకి లాగి ఈ శిరస్సు దాకా తీసుకొచ్చాడు. కింద నుంచి ప్రాణం సహస్రార కమలానికి తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చేవాడు యోగి. ప్రాణం విడిచిపెట్టే వాళ్లలో మహాత్ములైన యోగులు అలా ఉంటారు. నా చిన్నప్పుడు ఓ హఠయోగిని చూశాను. నా కళ్ళ ముందు ఆయన ప్రాణం విడిచిపెట్టాడు. ఇక్కడ చిన్న శబ్దం అయ్యి, ఇంత శబ్దం అయ్యి, అక్కడ తల పగిలి అందులో నుంచి ప్రాణం పైకి పోవడం చూశాను. మిగతా శరీరం అంతా స్తంభించిపోయింది. కూర్చున్నవాడు ప్రాణం విడిచిపెట్టేసాడండి ఆయన. అప్పటికి ఆయన వయస్సు 120 ఏళ్ళు అయ్యేవారు మా ఊళ్ళో. ఆయన ఎప్పుడు ఓ చెట్టు కిందే కూర్చునేవాడు. ఆయన ఆహారం తినడం ఎవరం ఎరగం. నా 8 ఏళ్ల వయస్సులో నా కళ్ళారా ఒక యోగీశ్వరుడి ప్రాణ త్యాగం ఎలాంటిదో చూశాను. మహాయోగులు ఎంతోమంది ఇప్పటికి కూడా ఉన్నారు. ఈ భీష్ముడి యొక్క సహస్రార కమలం ఛేదించుకుని ఆయన ఆత్మ వెళ్ళిపోయింది. అందరూ చూస్తూ ఉండగానే ఆ శరీరం కట్టయిపోయింది. దానిని మహానుభావులైనటువంటి ధర్మరాజాదులు ముందు దుఃఖం పొందారు, అయినా కృష్ణానుగ్రహంతో దుఃఖాన్ని దిగమింగుకుని అంతటి గురువుగారికి అద్భుత రీతిలో దహన సంస్కారాలు చేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ, ఇక నేను ద్వారక వెళ్ళిపోతున్నాను, నేను వచ్చిన పని అయ్యిందని ద్వారక వెళ్ళాడు. వీళ్ళేమో హస్తినాపుర ప్రవేశం చేశారు. ఈలోపు ఉత్తరకి పురుడు వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. ఆ కడుపులో ఉన్న పిల్లవాడి శరీరం చుట్టూ మొదట్లో చక్రంతో రక్షించాడని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఆ కడుపులో పిల్లవాడు పెరుగుతూ ఉంటే ఆ సమయంలో లోపలికి అశ్వత్థామ వేసిన బాణం మళ్లీ వచ్చింది. అశ్వత్థామ మంత్రం చదివాడు కదా, మొత్తం పాండవ వంశం అంతా నాశనం చేసేస్తాను, అలా నాశనము చేయుగాక నా బాణం అని బ్రహ్మశరం వేశాడు. ఆ బ్రహ్మశరం ఆ కడుపులో ఉన్న పిల్లవాడి చుట్టూతా అగ్నిజ్వాలలు కమ్మి చంపేస్తుంటే, కాల్చేస్తుంటే కడుపులో ఉన్న పిల్లవాడు, అయ్యో మా అమ్మ కడుపులో నేను మలమల మాడిపోతున్నాను, ఏదో తెలియని అగ్ని వచ్చి నన్ను కాల్చివేస్తుంది, నన్ను రక్షించేవాళ్ళు లేరా, పరమాత్మ నన్ను రక్షించు అని ఏడవడం మొదలెట్టాడు. ఆ సమయంలో వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ లోపలకు అడుగుపెట్టి వెంటనే ఒక పెద్ద గద పుచ్చుకున్నట్ట, నాలుగు చేతులు ధరించి ఆ నాలుగు చేతుల్లో ఒక చేతిలో గద పుచ్చుకుని ఆ గదతోటి ఆ బాణాలన్నింటినీ ముక్కల ముక్కల కింద కొట్టి అవతలకు గెంటేశాడు. ఒక్క మంట కూడా ఉత్తరాదేవి గర్భములో ఉన్న అభిమన్యుడు కొడుకుని పుట్టబోయే బాలుణ్ణి పరీక్షిత్తుని తగలబెట్టకుండా తల్లి గర్భమునకు బాధ లేకుండా రక్షించాడు ఆయన. గదచేబట్టి పరిభ్రమించుచు గదాఘాతం బులం దుర్భయప్రదమై వచ్చు శరాగ్ని తుత్తుమురుగా భంజించి రక్షించు ఈ సదయుండెవడకో ఎటల్చు మదిలో చర్చించుచును శాపకుండెదురై చూడ అదృశ్యుడయ్యే హరి సర్వేసుండు విప్రోత్తమాగా. ఈ కుర్రాడు అదృష్టవంతుడు, కడుపులో ఉన్నాడు కదా, ఇంతసేపు మా అమ్మ కడుపులో ఉన్న నన్ను ఎక్కడి నుంచో బాణం వచ్చి ఆ బాణము నుంచి అగ్నిజ్వాలని నా మీదకి ప్రసారం చేసి నన్ను తగలబెట్టాలనుకున్నది. ఆ సమయంలో నేను ఏడుస్తూ ఉంటే నా ప్రార్థన ఆలకించి ఎవరో ఒక మహాపురుషుడు వచ్చాడు. ఆ పురుషుడు ఈ గర్భంలో ఎలా ఉన్నాడో, నేనంటే పిండాన్ని కాబట్టి ఉన్నాను, అంతటి పురుషుడి కాస్త కడుపులో ఎలా ఉన్నాడు, పైగా చేతిలో గద పుచ్చుకుని నా చుట్టూ తిరుగుతూ నన్ను తగలబెట్టాలనుకుంటున్న బాణమును ముక్కలు ముక్కలుగా కొట్టి నన్ను రక్షించి అంతలోనే అదృశ్యమైపోయాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎటు వెళ్ళిపోయాడు అని కడుపులోనే అంత కలదిరిగి చూశాట ఈ కుర్రాడు. కడుపులో ఉండి పరమాత్మని కలదిరిగి చూశాడు. అందుకే పరీక్షిత్ అన్నారు ఆయన. పరి ఈ క్షత్ ఇది పరీక్షిత్ అని, అంటే బాగా పరిశీలించి చూశాడు, అంతటా తిరిగి చూశాట అందుకని పరీక్షిత్ అన్నారు ఆయన. అంటే కడుపులో కనిపించిన పరమాత్మ ఎట్నుంచి వచ్చాడు, ఎటు వెళ్ళాడు, ఎక్కడున్నాడు అని కడుపులోనూ తల తిప్పి చూశాట. కడుపులో ఉన్న పిండం అలా తల తిప్పడం కష్టం ఆయన కాబట్టి, అసలు వాడు నిజంగా ఉద్దండ పిండం కాబట్టి కడుపులో ఉండగా ఆయన చూశాడు, చూశాడు కాబట్టి తల తిప్పి చూశాడు. చూసి ఆనందంతో ఆయన ప్రార్థించబోతుంటే అదృశ్యుడయ్యే హరి, అదృశ్యమైపోయాడు ఆయన. ఎక్కువసేపు కనబడ్డా ఆయన మహాత్ములు, అందులో భగవంతుడి యొక్క అవతారం ఎక్కువసేపు ఎలా కనపడుతుంది, ఆ కాసేపే వాడు అదృష్టం చూడటం. అదృశ్యమైపోగానే మరికొద్ది రోజులకి కుర్రవాడు అందులోంచి పుట్టుకొచ్చాడు. పుట్టి పుట్టగానే కూడా మళ్ళీ చైతన్యం సరిగ్గా లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉత్తర యొక్క ఏడుపుని విని పరుగు పరుగుని వచ్చాడు. సుభద్రాదేవి ఆయన కాళ్ళు పట్టుకుంది, నువ్వు ఎన్నో పర్యాయములు మా అబ్బాయిని రక్షిస్తూ ఉన్నావని తెలుసు మా వంశాన్ని, కానీ పుట్టినవాడు కదలడం లేదు, పుట్టి పుట్టగానే పిల్లలు ఏడవాలి, వాడు ఏడవడం లేదంటే అప్పుడు ఆయన తన కుడికాలి బొటనవేలు ఆ పుట్టిన పిల్లవాడి బొడ్డు మీద రాసి తగిలించి ప్రాణం పోసి మళ్లీ చైతన్యం ఇచ్చాడు. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో బతికాడు ఆయన. ప్రాణాలు పోయిన వారికి ఎన్నో పర్యాయాలు ప్రాణములు ఇచ్చిన మహాత్ముడైన గురువుగారి కొడుకు సాందీపనిని బతికించాడు, ఇవాళ పరీక్షిత్తుని బతికించాడు. వెంటనే ధర్మరాజు గారు జ్యోతిష్కుని పిలిచాడు. ఈ కుర్రవాడికి ఏం పేరు పెడదాము అంటే, విష్ణువు చేత ఇతడు రక్షింపబడ్డాడు. రాతహ అంటే రక్షింపబడినవాడు, విష్ణువు చేత రాతుడయ్యాడు గనక ఇతనికి విష్ణురాతుడు అని పేరు పెట్టాం. వీడికి అద్భుతంగా ఉంది జాతకం, అబ్బో వీడికి బోలెడు సంపదలు వస్తాయి, కీర్తి వస్తుంది అని వాళ్ళు తెగపొగుడుతుంటే ఆయన అన్నాడు, నాకు పిల్లాడికి డబ్బు వస్తుందా, కీర్తి వస్తుందా, లేకపోతే బలం వస్తుందా, ఇవన్నీ నాకు అక్కర్లా, నాకు కావలసింది ఒకటే, ఈ కుర్రవాడి ఎలాంటి వాడు అవుతాడు. మేమంతా మా శ్రీకృష్ణ పరమాత్ముడిని నమ్ముకున్నాం, ఆయనే మా దేవుడు అనుకున్నాం, ఆయనని పదే పదే ప్రార్థిస్తాం, పూజిస్తాం. మా వంశంలో పుట్టేవాడు మాలాగే శ్రీకృష్ణ భక్తుడు అయి ఉండాలి. ధర్మరాజు ఎంత గొప్ప అడిగాడు తెలుసా, జాతకం రాయమని అందరినీ పిలిచి పండితుల్ని పిలిచి, సహజంగా మా అబ్బాయికి ఎంత డబ్బు వస్తుంది, వ్యాపారం చేస్తాడా, గుంటూరు అంతా ఆక్రమిస్తాడా, అమరావతిలో ఏమైనా ఒక 100 ఎకరాలు కొనగలుగుతాడా, ఉన్న 30,000 ఎకరాల్లో 100 ఎకరాలు వీడియో కొనియ్యాలి, ఇంకెవడికి వెళ్ళక్కర్లా, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా పిల్లవాడికి అని జాతకాలు అడుగుతారు. కానీ ఈయన ఎవరు అడిగాడో తెలిసిన మహానుభావుడు, మా అబ్బాయికి డబ్బు వస్తుందా, కీర్తి వస్తుందా, నాకు ఏం వద్దు, ఈ పిన్నాతడు కృష్ణ భక్తుడవునుకో అన్నాడు ఆయన. ఈ పిల్లవాడు మాలాగే కృష్ణ భక్తుడైతే చాలు, కృష్ణ భక్తుడైతే వాడు ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, మా కృష్ణుడి మీద భక్తి కలిగిన పిల్లలే మా వంశంలో పుట్టాలి. ఇప్పుడు ఆలోచించండి, పిల్లల్ని ట్యూషన్లకు పంపడం కాదు, పిల్లల్ని పొద్దునుంచి సాయంకాలం దాకా సెల్ ఫోన్లు ఇచ్చి ఆడుకోమండం కాదు, పిల్లల్ని నిరంతరం టీవీ సీరియల్స్ చూసేలా చేయడం కాదు, సినిమాలకు పంపడం కాదు, డబ్బు ఇవ్వడం కాదు, ఆస్తులు ఇవ్వడం కాదు, భాగవతం వినడానికి తీసుకొచ్చే తల్లులుంటే వాళ్ళకి నమస్కారం చేస్తాను నేను. అది ధర్మరాజు కోరుకున్నది. మా అబ్బాయికి కృష్ణభక్తి కావాలని కోరుకున్నాడు, మృగతృష్ణ భక్తి వద్దు మాకు, ఎందుకు ఈ సంపదలు ఎంతకాలం ఉంటే కళ్ళు మూసి తెరిచేలో విడామ్ అంటాయి, ఎంతమందిని చూడటం లేదండి మనం, ఈ కీర్తి ఈ ధనము ఎవరి దగ్గర ఉంది, అసలు శరీరమే అశాశ్వతం, కన్ను మూసి తెరిచేలోపు కాలం మారిపోతుంది, ఉన్నంతకాలం భక్తుడయి ఉండాలి పిల్లవాడు, జ్ఞానంతో ఉండాలి, సంపదలు వద్దనల్లా, సంపదలు కావాలి, చదువు కావాలి, అన్నీ కావాలి, కానీ ఈ భక్తి ఉంటే అవి రాణిస్తాయి. అందువల్ల మా కుర్రాడు ఎలా ఉంటాడంటే వాళ్ళు అన్నారు, ముందు ఈతడు ఎంత గొప్పవాడో మేము చెబుతున్నాం విను, స ఏష లోకే విఖ్యాత పరీక్షితి యత్ ప్రభు గర్భే దృష్టమనధ్యాయన్ పరీక్షేత నరేష్వ్యహ. మహారాజా, ఇతడు చాలా గొప్పవాడు, ఇతనికి విష్ణురాతుడు అని మనం పేరు పెట్టాం. అదే కాకుండా పుట్టి పుట్టగానే మళ్ళీ ఏం చేశాడో తెలిసే, ఇతను కడుపులో ఉన్నప్పుడు తనని రక్షించిన వాడు మళ్ళీ భూమి మీద ఎక్కడున్నాడా అని ఇటు ఇటు తిరిగి చూశాడు. కడుపులో ఉన్నప్పుడు చూశాడని ఇందాక చెప్పాం కదా, పుట్టగానే మళ్ళీ ఏం చేశాట, నేను కడుపులో ఉన్నప్పుడు గద పుచ్చుకుని నన్ను రక్షించిన ఆ పరమాత్ముడు, ఆ అందగాడు ఇక్కడెక్కడున్నాడా అని తనని రక్షించిన కృష్ణుడి కోసం తెగ చూశాట, తలెలా తిప్పి. అసలు పుట్టిన శిశువుకి తలకాయ కదులుతుందా, అలాంటిది వాడు తలకాయ ఇటు తిప్పాడు ఇటు తిప్పాడు అన్ని వైపులకి తిప్పాడు, తిప్పి కృష్ణుడిని చూచి మురిసిపోయాడు. అంత భక్తుడయ్యా వీడు, పుట్టి పుట్టగానే కృష్ణుడికేసి తల తిప్పి చూసి మురిసిపోయాడు. అందుకే ఇతనికి పరీక్షిత్ అని పేరు వస్తుంది. భవిష్యత్తులో పరీక్షీణములైన ప్రాణములతో పుట్టి మళ్ళీ పరీక్షణ ప్రాణుడు అవుతాడు కాబట్టి కూడా పరీక్షిత్ అవుతాడు. అటువంటి వీడికి కృష్ణభక్తి ఉంటుంది, ఈతడు సంపూర్ణ వాసుదేవ భక్తుడు అవుతాడు. 68 సంవత్సరాల వరకు ఈ భూమండలంలో ఏకఛత్రాధిపత్యంగా రాజ్యపాలన చేస్తాడు. ఇతనికి 4 కొడుకులు పుడతారు. రాముడిలాగా ధర్మాత్ముడు అవుతాడు, పరాక్రమవంతుడు అవుతాడు. రాముడితో పోల్చారండో వాళ్ళు. మాంధాతలాగా శత్రు సంహారం చేస్తాడు, మనువులాగా కీర్తి పొందుతాడు, శిబి చక్రవర్తిలాగా బలి చక్రవర్తిలాగా దాన ధర్మాలు చేస్తాడు, యజ్ఞములు చేస్తాడు, చివర్న ఒక మునీశ్వరుడి యొక్క శాపానికి గురవుతాడు. శాపానికి గురై ఆ తర్వాత ప్రాణం పోయే ముందు 7 రోజుల పాటు ఏకధాటిగా సుఖయోగీంద్రుడనే మహానుభావుని ద్వారా, వ్యాసుని పుత్రుని ద్వారా భాగవతం సంపూర్ణంగా వింటాడు, విని కైవల్యం పొందుతాడు. అంతటి గొప్పవాడు ఇతడు, నీకేం సందేహం లేదు. ఇతడు కృష్ణభక్తుడే, కారణజన్ముడే. ఇతని వల్ల లోకములు కూడా తరిస్తాయి. ఎలాగో తెలుసా, ఇతడు భాగవతం వింటాడు, వినడం వల్ల సప్తాహ దీక్షతో జనాలు నిరంతరం వింటారు, భాగవతాన్ని సంపూర్ణముగా విని తరించడానికి జనులు తహతహలాడతారు. ఇతడు పుట్టకపోతే, ఈతనికి శాపము రాకపోతే భాగవతము లోకములో వ్యాప్తి చెందదు. భాగవతాన్ని వ్యాప్తి చెందింపచేసే భాగవతోత్తముడు ఇతడు సుమా అని వారందరూ కానుకలు పుచ్చుకుని వెళ్ళిపోయారు. ధర్మరాజు బ్రహ్మానందం పొందాడు. ఆ తర్వాత కృష్ణుణ్ణి, కృష్ణ కుర్రాడు చాలా గొప్పవాడు పుట్టాడు, నీ భక్తుడు అవుతాడు, తన తల్లి కడుపులో పల్ల తన తల్లి కడుపులో పల్లమ్మును చూచిన విభుడు విశ్వమున ఎల్ల కలండనుచు పరీక్షింపగ జనులు అనఘు పరీక్షిన్నరేంద్రుడండ్రు మునీంద్ర. తనను కడుపులో ఉండగా రక్షించిన పరమాత్మ వేయిన నీ కోసం కలదిరిగి తద్వారా పరీక్షిత్తని పేరు పొందిన ఈ కుర్రవాడి ద్వారా వంశం నిలబడుతుంది. మళ్ళీ మా హస్తినాపుర సింహాసనానికి వారసుడు దొరికాడు, కానీ నాకే యుద్ధం చేశాననే బెంగ పోవడం లేదు, పాపం చేశాననే బెంగ పోవడం లేదు, నా పాపాలకి ప్రాయశ్చిత్తం ఉందా అన్నట్ట. ఇన్నీవిని మళ్ళీ మొదలుకొచ్చేమిటే బాబు, ఎంత విన్నా ధర్మరావు చివరిదాకా ఏడుస్తూనే ఉన్నాడండి బాబు, ఆయనకి జాలి ఎక్కువ. అందుకని మళ్ళీ ఏం చేశాడు, అశ్వమేధయాగం చేస్తే పాపాలు పోతాయి, నీ చేత అశ్వమేధయాగం చేయిస్తానన్నట్ట. డబ్బేది యుద్ధరంగంలో మొత్తం డబ్బంతా పోయింది. యుద్ధం జరిగితే ఎప్పుడు కూడా దేశానికి ఆర్థికంగా నష్టం ఎక్కువ ఉంటుంది, అందుకే యుద్ధం జరగకుండా ఉండాలని కోరుకుంటారు చాలామంది. యుద్ధంలో సర్వనాశనం అయిపోయింది సంపద అంతా, మరి డబ్బెలాగా అన్నాడు ఆయన. శ్రీకృష్ణుడు ఉండగా డబ్బుకు లోటు ఏమిటన్నాడు పక్కనే ధౌమ్యుడు. కృష్ణుడు యజ్ఞం చేయిస్తానంటే డబ్బెలాగా అంటామా? ఇప్పుడు హరిగారు ఉపన్యాసం పెడతామంటే హరిగారు మంచినీడు దొరుకుతాయా అని ఎవడన్నా అడుగుతాడా? పెచ్చాడు అడిగితేవాడు. 40 రోజులు పురాణం చెప్పించేవాడు, ఆ మాత్రం వాటర్ బాటిల్స్ ఇవ్వట్లేదా? కాబట్టి అప్పుడప్పుడు ధర్మరాజు లాంటి వాళ్ళు కూడా అమాయకంగా నాలాగే అడుగుతూ ఉంటారు అన్నమాట, చిన్న చిన్న విషయాలు, పెద్దవి కాదు. యజ్ఞం చేయించడానికి ధనం ఎలాగంటే నువ్వేం బెంగట్టుకోకు. పూర్వం మరుత్తుడు అని ఒక రాజు ఉండేవాడు, ఎప్పుడో కృతయుగంలో ఆయన చేత బృహస్పతి తమ్ముడు సంవర్తుడనేవాడు యజ్ఞం చేయించాడు. ఆ యజ్ఞం పూర్తయ్యాక ఈ సంవర్తుడు తన మహామహిమతో బంగారాన్ని సృష్టించి దాన్ని మరుత్తరాజు గారికి ఇచ్చాడు. నువ్వు యజ్ఞంలో నేనిచ్చిన ఈ బంగారాన్ని ఋత్విక్కులకి ఇమ్మన్నట్ట. ఋత్విక్కులకి ఈయన బంగారం ఇచ్చాడు. ఒక్కొక్క ఋత్విక్కుకి, ఋత్విక్కులు 60,000 మందిట. ఎంతమంది? 60,000. 60,000 మందిలో ఒక్కొక్క ఋత్విక్కుడికి 10 ఏనుగులు మొయ్యగలిగేంత బంగారం ఇచ్చాట. ఒక ఏనుగు ఎంత వస్తుందో ఆలోచించండి. ఏనుగంటే ఇప్పటి ఈ పేనుగులు లాంటి ఏనుగులు కాదు, ఆ రోజుల్లో అడవుల్లో తిరిగే మంచి మదపుటేనుగులు. ఒక్కొక్క మదపుటేనుగులు లాంటివి 10 ఏనుగులు ఎంత బంగారం మొయ్యగలవో అంతంత బంగారాన్ని 60,000 మందికి ఇస్తే వాళ్ళకి మతిపోయి ఇంత బంగారం మేమేం చేసుకుంటాం, మేము తపస్సు చేసుకునేవాళ్ళం, ఏదో మేము బతకడానికి కొంత వ్యవసాయం చేసుకోవడానికి మొయ్యగలిగే మూట పట్టి కడతాం అన్నారట. మీకు ఇచ్చిన బంగారం నేను వెనక్కి తీసుకోవడం మహాపాపం, ఓసారి బ్రాహ్మడికి ఇస్తే ఎలా తీసుకుంటాం అన్నాడు ఆయన. నువ్వు తీసుకుపోమంటే రాజుగారు తీసుకోలేదు, సంవర్తుడు నాకొద్దన్నాడు, పురోహితులు మొయ్యలేరు, వాళ్ళంతా తలకొమ్మూట పట్టుకెళ్ళి ఏం చేశారట, ఈ బంగారం అంతా హిమాలయ పర్వతాల్లో ఒక పెద్ద సరస్సు ఉన్నది, ఆ సరస్సు దగ్గరికి తీసుకెళ్లి ఈ బంగారం అంతా పాతి పెట్టేస్తున్నాం, భవిష్యత్తులో ఇది ఎవరికి కనబడితే వాళ్లదే అని వాళ్ళు మాయమైపోయారు. ఒక్కొక్కళ్ళు కాస్త పట్టి కడితే మిగతా బంగారం అంతా అక్కడే ఉంది, అది కనబడిన వాళ్ళది అన్నారు. అది ఎక్కడుందో నాకే తెలుసు, మిమ్మల్ని అక్కడికి తీసుకెడతానన్నాడు కృష్ణుడు. ఈ పురాణం విన్నాక ఒక ఆయన నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి అది ఎక్కడుందో నాకు చెప్పండి అన్నాడు. జరిగింది ఒకప్పుడు. కాబట్టి అది ఎక్కడుందో కృష్ణుడికి తప్ప మనకి తెలియదు, నాకు కూడా తెలియదు, తెలిసినా చెప్పను, చెబితే కొంపలు మొలుగుతాయి. అది ఒక కృష్ణుడు అలాంటి నిక్షిప్తం చేశాడు. అప్పుడు అక్కడికి తీసుకెళ్లి ధర్మరాజు చేత ఆ బంగారాన్ని తవ్వి తీయించి ఆ బంగారంతో అత్యద్భుతంగా యజ్ఞం చేయించాడు అశ్వమేధయాగాన్ని. ఆ అశ్వమేధయాగం మహావైభవంగా జరిగింది, దాంతో ధర్మరాజు గారికి కొంత సంతృప్తి కలిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మళ్ళీ హస్తినాపురం నుంచి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. ఈలోపు ఈ యాగం అయిన కొంతకాలం తర్వాత విదురుడు ఇంకిక్కడ ఉండలేక తీర్థయాత్రలకు బయలుదేరి తీర్థయాత్రలు చేసి 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 చిట్ట చివరికి ధర్మరాజు గారి దగ్గరకు వచ్చాడు. అప్పుడు ధర్మరాజు గారు ఎంతో ప్రేమగా, మహాత్మా ధర్మమూర్తి తీర్థయాత్రలకు వెళ్ళొచ్చావు కదా, ద్వారకానగరంలో మా వాళ్ళంతా బాగున్నారా అని అడిగాడు. అప్పటికే కృష్ణ నిర్యాణం అయిపోయింది. కానీ విదురుడు నేను నా నోటితో ఆ అశుభ వార్త ఎందుకు చెప్పడమని, ఎలా జరగాలో అలా జరుగుతుందిలే అని తప్పించుకున్నట్ట. శ్రీకృష్ణుడి వంటి మహానుభావుల యొక్క నిర్యాణాన్ని నాలాంటి దాసీపుత్రుడు చెప్పకూడదు, పైగా బంధువుల దగ్గర మంచి వార్త తప్ప చెడ్డ వార్త చెప్పకూడదు, మంచి చెబితే పొగుడుతారు చెడ్డ చెబితే తిడతారు ఎందుకు వచ్చిందనుకుని వదిలేసేట ఆయన. సాక్షాత్తు యమధర్మరాజు గారు విదురుడంటే, యమధర్మరాజు గారు విదురుడి రూపంలో భూమండలంలో 130 ఏళ్లు ఉన్నాడు. ఈ 130 ఏళ్లు మరి యమధర్మరాజు గారు లేకపోతే యమలోకాన్ని ఎవరు పరిపాలించారు? భాగవతంలోనే చెప్పారు యమని ప్రథమ స్కంధంలో, 130 ఏళ్లు మాండవ్యముని శాపం వల్ల యమధర్మరాజు గారు విదురుడిగా పుడితే, అది భారతంలో ఆది పర్వంలో ఇదొరకు చెప్పాం కాబట్టి ఇప్పుడు కొత్తగా చెప్పాం, మాండవ్య శాపంతో ధర్మరాజు గారు విదురుడిగా పుడితే మళ్లీ ఈయన విదురుడిగా అవతారం చాలించి యమధర్మరాజుగా మారేదాకా ఈ 130 ఏళ్లు సూర్యుడు తన శరీరాన్ని రెండుగా విభజించుకుని యమధర్మరాజు గారి పాత్ర పోషించాడు. అంటే ప్రస్తుతం యమధర్మరాజు గారు విదురుడిగా ఉన్నంతకాలం యమధర్మరాజు గారి పదవిలో సూర్యుడే ఉన్నాడు. తండ్రే కొడుకు రూపంలో మరో రూపం ధరించి ఆ పరిపాలన చేశాడు. ఇన్ఛార్జ్ అంటారు వీళ్ళని. ప్రిన్సిపాల్ గారు లేకపోతే కాలేజీ మూసేయరు కదా, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ అని ఒకడు ఉంటాడు. ఓ ఛానల్ నడిపే సీఈఓ లేకపోతే ఆ ఛానల్ అయిపోతుందా, ఓ ఇన్ఛార్జిని పెడతారు. ఎక్కడైనా ఇన్ఛార్జ్ ఉంటారు. ఒక్క పౌరాణికుడికి ఇన్ఛార్జ్ కుదరదు. ఈ 40 రోజులు ఒకడే చెప్పాలి. అయ్యాక కావాలంటే ఇంకోటి చేత చెప్పించడం ధర్మం కానీ. ఈ విధంగా ఈ 130 ఏళ్ళు అర్యముడు సూర్యభగవానుడే చాలా కాలం యమధర్మరాజు గారి పాత్ర పోషించాడు. అటువంటి ధర్మమూర్తి తాను ఈ విషయం చెప్పకుండా ఆ తర్వాత పక్కకెళ్లి ధృతరాష్ట్రుని పిలిచి, ధృతరాష్ట్ర మహారాజా, ఇంకా నువ్వు ఈ హస్తినాపురంలో ఉండడం ధర్మం కాదు. బాలాజన శాలాధన లీలావన ముఖ్య విభవలీన మనీషాలసులగుమానవులను కాలము వంచు దురవగాహము సుమతి. ఓ బుద్ధిమంతుడా, ఎంతకాలం ఈ హస్తినాపురంలో పాండవుల పంచన చేరి తిండి తింటూ బతుకుదాం అనుకుంటున్నావు? పిల్లల్ని, బంధువుల్ని, ఇళ్లని, ధనాన్ని, మన తోటల్ని, పొలాలని, ఉద్యానవనాలని, మన వైభవాన్ని, మన కీర్తిని, యౌవనాన్ని సర్వనాశనం చేసేటటువంటి ఒక శక్తి కాలానికి ఉన్నది. మానవుడు ఏం చేస్తాట? నా పిల్లలు, నా జనులు, నా ధనం, నా ఇల్లు, నా ఉద్యానవనం. ఇక్కడ గొప్ప మాట అన్నాడండి, లీలావనము అని వాడాడు. అంటే ఏమిటో తెలుసా? తోటంటే పెచ్చుంటుంది కొంతమందికి, లీలావనం అంటే మన ఉద్యానవనాలన్నమాట. ఇంటికి వెళ్ళగానే ఏమండో ఇక్కడ ఈ రావి చెట్టేసా, ఇక్కడ నేరేడు చెట్టేసా, ఇక్కడ ఈ చెట్టేసానని చెట్లు చూపిస్తారట. అసలు ఎలా రాశాడండి ఆయన? నిజంగా ఇప్పుడు జరుగుతోంది అలాగ, నేను చూశాను అలా ఎంతో మందిని. నా అదృష్టం వల్ల అస్సలు పోతన గారు రాసిన వాటిల్లో నిజం ఉందా అని కొందరు ప్రశ్నిస్తే ఖచ్చితంగా నిజం ఉంది అని ప్రతి ముక్క చెప్పచ్చు. ఇంటికి వెళ్ళగానే మిగతావన్నీ మానేసి, ఇది చూశారండి మా తోట ఎంత బాగుందో, ఇక్కడ మామిడి చెట్టేశానండో, ఇక్కడ ఈ చెట్టేశానండో అంటారట. ఇలా లీలావనములను చూచి ఆనందించేవాళ్ళు కొందరుంటారు, మనవల్ని చూచి ఆనందించేవాళ్ళు కొంతమంది, తన చుట్టూ ఉన్న జై కొట్టే జనం ఉంటారు, పార్టీ జనం, వాళ్ళని చూసి ఆనందించేవాళ్ళు కొంతమంది, ఇళ్ళు కట్టుకుని ఆ ఇళ్లని చూసి మురిసిపోయేవాళ్ళు కొంతమంది, దాచుకున్న ధనాన్ని చూచి మురిసిపోయేవాళ్ళు కొంతమంది. ఈ వైభవముతో లీనమైపోయిన మనుషులను, మత్తెక్కి తిరిగే మనుషులని సర్వనాశనం చేసే కాలం చాలా భయంకరమైనది. ఆ కాలము గురించి ఎవరికి అర్థం కాదు. దాంట్లో నువ్వు కూడా పడిపోయావు. కొంతకాలం దుర్యోధనాదులు పిల్లలనుకున్నావు, ఆ తర్వాత నీ చుట్టూ ఉన్న సైనికుల్ని చూచి మురిసిపోయావు, ఈ భవనాలను చూచి మురిసిపోయావు, ధనాన్ని చూచి మురిసిపోయావు, భార్యల్ని చూసి మురిసిపోయావు, ఉద్యానవనాలను చూసి మురిసిపోయావు. ఇప్పుడు ముసలితనం వచ్చింది, కాలం నిన్ను వంచింది. అసలే నీకు చిన్నప్పటి నుంచి కళ్ళు లేవు, ఇప్పుడు కూడా జ్ఞానం కూడా కళ్ళు లేకుండా అయిపోయిందా? ఎంతకాలం ఈ సంసార భోగాలు అనుభవిస్తావు? ఎప్పటికైనా మోక్షం గురించి ఆలోచించవా? కాలం అతి భయంకరమైనది, క్షణాలలో ప్రాణం తీసేస్తుంది. ప్రాణం పోయాక యమలోకానికి పోదామనుకుంటున్నావా అన్నయ్య అన్నాడు ఆయన. ఇంత గట్టిగా చెప్పగలిగే ధైర్యం ఒక్క విదురుడికే ఉన్నది. ఎంత అద్భుతంగా చెప్పాడండి. ఇలాంటి బోధలు వినాలి. ధృతరాష్ట్రుడిగా చెప్పింది, మనకే చెప్పాడు అనుకుందాం కాసేపు. పుట్టందుండవు పెద్దవాడవు మహాభోగం బులా లేవు, నీ పట్టెల్లం చెడిపోయే దుస్సహజరాభారం బుపై గ్రప్పే నీ చుట్టాలెల్లరూ పోయిరి ఆలు మగడు శోకంబున మగ్నులై కట్టా దాయల పంచ నుండ తగవే కౌరవ్యవంశాగ్రణీ. పుట్టుకతోటే గుడ్డివాడివి నువ్వు, కళ్ళు లేకుండా పుట్టావు. అజ్ఞానంతో నీ కొడుకుల మీద ప్రేమతో జీవితం అంతా గుడ్డివాడిలే గడిపావు. పైగా పెద్ద వయస్సు వచ్చేసింది, నీకిప్పుడు 140 ఏళ్ళు అడుగు పెడుతున్నాయి. భోగాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే మాత్రం ఇప్పుడు ఆ భోగాలు అనుభవించగలవా? నీ శరీరంలో పట్టు తగ్గిపోయింది. ఒకప్పుడు ఇలా నొక్కితే ఇనుము కూడా ముక్కలైపోయేంత బలం ఉండేది ఆయన చేతులకి. ఇప్పుడు నీ శరీరం ఒడిలిపోయి చర్మం వేళ్లాడుతున్నది, దంతములు ఊడిపోతున్నాయి, ముక్కులు పనిచేయడం లేదు, చెవులు పనిచేయటం లేదు, కాళ్ళు అడుగు పెడదామంటే తడబాటుతో నీకు సహకరించటం లేదు, కింద కూర్చోవడానికి మోకాళ్ళు పనిచేయవు, అది నీ పరిస్థితి. భయంకరమైన ముసలితనం నిన్ను ఆక్రమించింది, పట్టుకున్నది. కాలసర్పం కాటేసినట్టుగా ముసలితనం నిన్ను పట్టుకున్నది. నీ చుట్టాలంతా పోయారు, ఒక్కడున్నాడా చుట్టాలు? భార్య భర్తలిద్దరూ మిగిలారు. రోజు ఏడుపే, దుర్యోధన దుర్యోధన. పగలు ఏడిస్తే తిడతాడు భీముట్ట. అందుకని రాత్రిపూట ఎవరికి తెలియకుండా నిద్రపోకుండా ఏడ్చేవాడండి ఆయన. పైకి పగటిపూట కనుక కొడుకుని తలుచుకుంటే ఆ దౌర్భాగ్యుని తలుచుకుని ఏడుస్తావా అని భీముడు ఎక్కడ దెప్పుతాడోనని పాపం రహస్యంగా ఏడ్చేవాడు. ఎంత దుర్మార్గుడైనా కొడుకు కొడుకే కదా మరి, అందుకని రాత్రిపూట ఏడుస్తూ కూర్చుంటావు. అలా శోకంతో మగ్నులై ఈ దయాదుల దగ్గర, ఎవరిని నువ్వు చంపాలని భావించావు వాళ్ల దగ్గర, వాళ్లు పారేసే అన్నం వద్ద ఎంగిలి మెతుకులు తింటూ బతుకుతావా? ఇది ఏమన్నా ధర్మమా? అడవికి వెళ్లి తపస్సు చేసుకుని భగవద్ధ్యానం చేసుకుని శరీరం విడిచిపెడదామనిపించటం లేదా? ఇదేం బతుకయ్యా నీకన్నాడు ఆయన. భీముడు రోజు నిన్ను తిడుతున్నాడు తెలుసా? ఏమని తిడుతున్నాడు తెలుసా? అహో అహో జీవితాశాయ భవాన్ మహీయసి జంతోహో భీమాపవర్జితం పిండం ఆదత్తే గృహపాలవత్తు. నీలాగా కొంతమంది జనాలు జీవితం మీద ఆశతో ఎప్పుడూ బతుకుతూనే ఉంటారు. రోజు రోజుకి వయసు పెరుగుతుంది. శాస్త్రం ఏంటంటే 60 ఏళ్ళు దాటాక ఇంకా కుటుంబంతో ఎక్కువ సంబంధం పెట్టుకోకూడదట. ఆఫ్టర్ 60 ఇయర్స్ ప్రతివాడు ఇంట్లో ఉండి కూడా వానప్రస్థాశ్రమంలో గడిపినట్టు గడపాలి. అనగా ఎక్కువ భాగం కుటుంబానికి కేటాయించడం మానేసి గురువుల యొక్క సేవలో, భాగవతం వినడంలో, ధర్మకార్యాలు చేయడంలో గడపాలి. పూర్వంలో ఎక్కువసేపు ఇంకా సంసార బంధాల్లో పడడం ధర్మం కాదు. ఒకవేళ కుదరకపోతే కనీసం 80 ఏట నుంచైనా మారమన్నారు. కలియుగంలో 80 ఏళ్ళు అనేది నమ్మడానికి లేదనుకోండి. అసలు 80 అనేది పిటి ఈ కలియుగంలో. అప్పటిదాకా ఉంటామో లేదో తెలియదు. ఏదో నేనంటే ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అందరం ఉంటామని నమ్మడానికి లేదు. కానీ మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఆయువుని నమ్మడానికి వీల్లేదు. ఆనాటికానాడు ఈ ఆయువు తరిగిపోతూ ఉంటే వానప్రస్థాశ్రమానికి వెళ్ళాలి. అలా వెళ్లకుండా జీవితం మీద ఆశ పెంచుకోవడం ఉందే, అది నీ దగ్గరే చూస్తున్నాను. నీలాగే జీవితాశతో చస్తున్నారు చాలామంది. పైగా తిట్టడంలో కూడా భీమాపవర్జితం పిండం, భీముడు విసిరిపారేస్తున్న పిండాన్ని ఆదత్తే గృహపాలవత్, గృహపాలము అంటే కుక్క, కుక్క తిన్నట్టు తింటావటాయి అన్నాడండి ఆయన. అంత మాట అంటే కానీ ఇంట్లోంచి వెళ్ళడని. అసలు సంస్కృతంలో వ్యాసుల వారు విదురుడన్న మాటను యథాతథంగా రాసేశారు. భీమాపవర్జితం పిండం ఆదత్తే గృహపాలవత్. పిండం అంటే అన్నం ముద్ద. ఇలా ముద్ద చేసేస్తే ఆ ముద్దని పిండం అంటారు. భీముడు విసిరిపారేస్తున్న అన్నపు ముద్దని కుక్కలా తింటావా? పోతన గారికి ఎందుకో అంత కుక్క అండం నచ్చక తెలుగులో మార్చేశాడు కొంచెం. బిడ్డలకు బుద్ధి చెప్పని గుడ్డికి పిండంబు వండికొని పొండిదే పైబడ్డాడని భీముణ్ దొరగొడ్డెములాడంగ కూడు గుడి చదవధిప. బిడ్డలకు బుద్ధి చెప్పని గుడ్డాడికి ఇంత పిండం వండికొని వాడి మొహాన పారేయండి, మా మీద పడ్డాడే ముసల్తనంలో అని భీముడు దెప్పుతూ ఉంటే, మా మీద పడ్డాడు అని దెప్పుతూ ఉంటే నువ్వు అన్నం తింటావన్నాడు. కుక్క బదులుగా మా మీద పడ్డాడని మార్చాడు ఆయన. కానీ వ్యాసుడి దగ్గర మరి మార్చే అధికారం లేదు, ఉన్నదొరటి రాసేయాల్సిందే. అక్కడ ధర్మం ధర్మమే, అందుకని అలా రాశాడు ఆయన. ఎందుకు ఆ బతుకు బతుకుతావు? జ్ఞానులు ఏం చేస్తారో తెలుసా? దేహము నిత్యము కాదని మోహము తెగగోసి సిద్ధము నివర్తనుడై గేహము వెలువడు నరుడుత్సాహముతో చందు ముక్తి సంపదననగా. ఈ శరీరము నిత్యము కాదు, ఉండమంటే శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. ఈ శరీరం ఎల్లవేళలా ఉండే శరీరము కాదు. ఇవాళ ఉంటుంది రేపు పోతుందని కనిపెట్టి ఈ సంసారం మీద ఉన్న మోహం విడిచిపెట్టి, ఆ మోహం ఎలాంటి మోహం? భార్య అయితే భర్త మీద వ్యామోహం విడిచిపెట్టాలి, భర్త అయితే భార్య మీద వ్యామోహం విడిచిపెట్టాలి. ఇద్దరు విడిపోయి ఉంటే ఎప్పటికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోయో లేకపోతే ఒకళ్ళు ముందో వెనకో అయితే అప్పుడు పిల్లల మీద వ్యామోహం విడిచిపెట్టాలి. కొడుకు కోడలు కూతురు అల్లుడు ఇలాంటి బంధం విడిచిపెట్టాలి. ఇంకా కొంచెం వయసు వచ్చాక మనవల మీద మనవరాళ్ల మీద ఉండే వ్యామోహం చాలా డేంజర్ట. ఏం రాశారండి పోతన గారు ఇక్కడ? అన్నిటికంటే కొడుకు మీద కోడల మీద అల్లుడి మీద కూతురు మీద ఉన్న మమకారం కంటే ఈ మాయదారి మనవలు మనవరాళ్ల మీద ఉన్న ప్రేమ మాత్రం అంత తేలిగ్గా పోదు. అసలు కంటే వడ్డీ ముద్దు ఎక్కువ. అందుకని వీడు కిడ్డీ అయినా వాడు వడ్డీ అనుకుని ముద్దు పెట్టుకోక వాడి విడిచిపెట్టి నువ్వు ఒంటరిగా పో. అలా పోయి పద్మాకర్ గారు చెప్పే పురాణాన్ని ఆయనతో పాటు హాయిగా వింటూ ఉంటే ఏదో వేళకింత అన్నం పారేస్తున్నారు కదా పుణ్యాత్ములు. హరిగారితో మనకున్న లాభం అదే. నాతో పాటు వచ్చిన నలుగురు భక్తులకి కూడా నాతో సమానంగా భోజనం పెట్టిస్తున్నారు ఆయన. అంటే ఎందుకు చెబుతున్నానంటే మహాయోగం అంటారు దానిని. ఒక పుణ్యాత్ముడు ఆశ్రయం ఇచ్చాడు, ఇంత భోజనం దొరుకుతుంది, పురాణం వింటూ గడపండి. అంటే మొత్తం గుంటూరు అంతా వచ్చి పడిపోతే పడిపోయింది కష్టం కానీ ఏదో ఊళ్ళో ఉన్నవాళ్ళు పడకండి. ఈ మాట అన్నాం కదా ప్రమాదం. ఓహో ఇదేదో బాగుంది, గురువు గారితో వస్తే వస్తుంది అనుకుని వీరంతా ఇళ్ళు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారంటే పొరుగురు వాళ్ళకి ఇబ్బంది. అది ఎవరైనా అత్యావశ్యక స్థితిలో పొరుగురు నుంచి వస్తే వాళ్ళకు కూడా ఇంత మొద్దు దొరుకుతున్నప్పుడు అది తింటూ హాయిగా పురాణం వెనక ఈ సర్వకాల సర్వావస్థలలో ఇంకా కుటుంబం వ్యామోహం అంటావేమిటి, ఇంకేముంది నీకు శుభం అన్నాడు ఆయన. కాబట్టి ఈ మోహాన్ని, ఈ మనవల్ని, మనవరాళ్ళని అన్నిటినీ విడిచిపెట్టి సిద్ధమునివర్తనుడై ఒక మునిలాగా ప్రవర్తించాలి. గేహము వెలువడు నరుడు, ఇల్లు విడిచిపెట్టి వెళ్లిన నరుడున్నాడే వాడు ఉత్సాహముతో చెందు ముక్తి సంపదననగా మోక్షాన్ని సంతోషంగా పొందుతాడు. మోక్షం పొందాలంటే కుటుంబ వ్యామోహం విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టడం లేదు, నీకు ఎలా వస్తుంది మోక్షం పోని? ఇప్పుడు ఏమైనా కొత్తగా మళ్ళీ ఏమైనా వస్తాయా నీకు? ఇంట్లో కూర్చుంటే అమ్మ బాబో ఇంతలా ఎవరు దెప్పలేరు, కనియదవో బిడ్డలనిక, మళ్ళీ పిల్లలకి అందామనుకుంటున్నావా అన్నాడు ఏకంగా. కనియదవో బిడ్డలనిక మనియదవో తొంటి కంటే, పూర్వం కంటే వైభవంగా బతకగలవా? మనుమల మాటలు వినియదవో, మనవల మాటలు విందామంటే మనవులు చచ్చిపోయారు. ఇచ్చద రమ్మనియదవో భూసురులను అర్ధులను కృపన్, పోని ఎవరికైనా దానం చేసి తరిద్దామా అంటే దానం ఇవ్వడానికి నీ దగ్గరే ఉంది, మళ్ళీ ధర్మరాజును అడుక్కుని ఆ భిక్షతో ఇతరులకు దానం చేయాలి. దానం చేయడానికి డబ్బు లేదు, మనవల మాటలు విందామంటే వాళ్ళు లేరు, పిల్లల్ని కానీ అవకాశము లేదు, మనువులు మాటలు లేవు, పోని ఏ పని చేద్దామన్నా ఓపిక లేదు, ఇంతకంటే వైభవం లేదు, ఇంకెందుకయ్యా ఇది? హాయిగా వెళ్ళు, నా మాట విను. దేహదారులకి వ్యామోహం మహాప్రమాదం, కాలం ఎవరం దాటలేము. ఈ కాలం మన మీద పడేలోపు మనమే కాలం దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి మోక్షం పొందాలి. పొందాలంటే శ్రీహరి స్మరణ ఒక్కటే దిక్కు. నువ్వు వెడతానంటే ధర్మరాజు వెళ్ళనివ్వడు, చెప్పకుండా రాత్రికి రాత్రి వెళ్ళిపో అన్నాడు. దాంతో ఆయన ధైర్యం తెచ్చుకుని గాంధారీ సమేతుడై కుంతీదేవి కూడా సేవ చేస్తూ ఉండగా విదురుణ్ణి వెంట పెట్టుకుని సంజయుడికి మాత్రం చెప్పకుండా అరణ్యానికి వెళ్ళిపోయాడు. పాపం పొద్దున్నే సంజయుడిని చూచి ధర్మరాజు, సంజయ మా నాన్నగారు లేచారా? ఎప్పుడు పెద్ద నాన్నగారని లేదు, మా నాన్నగారు అనేవాడు ఆయన. పాపం ధర్మరాజు లాంటి ఉత్తములు చాలా అరుదుగా ఉంటారు. ఎక్కడున్నారంటే అప్పుడు సంజయుడు కళ్ళు పెట్టుకుని అఖిల వార్తలు ఎలా ఉన్నాయి అని నన్ను అడిగేవాడు న్యూస్ పేపర్ అట. సంజయుడు రోజు ఆయనకి లేవగానే అఖిల వార్తలల్లా అడుగుచునుండు అన్నాడనమాట. పాపం చదవలేడు కదా ఆయన, చూడలేడు. అందుకని సంజయుడు రావడంతో పొద్దున్నే ఇదిగో దేవుడి ప్రార్థన తర్వాత చూద్దాం, ఇవాళ ప్రపంచంలో వార్తలు ఏమిటి అని అడిగేవాడు అనమాట. అంటే ఇలాంటి బలహీనులు ఇప్పుడు ఉన్నారు. లేవగానే న్యూస్ పేపర్ చదివితే గానీ వాడు కాఫీ తాగితే గానీ ఇంకే పని చేయలేడు. ఆ రోజుల్లో ధృతరాష్ట్రుడు కూడా అలాగే అఖిల వార్తలు నన్ను అడిగేవాడు. పాపం ధృతరాష్ట్రుడు, ఇవాళ నేను ఆయనకి వార్తలు చెబుదామని మందిరంలోకి వెడితే మందిరంలో లేడు ఏమైపోయాడో, అసలే ముసలివాడు, భార్య లేదు, పక్కన మీ అమ్మ లేదు, విదురుడు లేడు, ఏమైపోయాడో అని కన్నీళ్లు పెట్టుకుంటే ధర్మరాజు కూడా దుఃఖించి మా నాన్న పోయినప్పటి నుంచి నాన్నకంటే ఎక్కువ ప్రేమగా పెంచి పెద్ద చేశాడు, ఎప్పుడూ ఆయన మనసులో అధర్మం లేదన్నట్ట. అసలు ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు. ధృతరాష్ట్రుడు అంత అన్యాయం చేసినా అతడు ధర్మాత్ముడే, మా నాన్న అతడు నన్ను పెంచినట్టు ఎవరు పెంచలేదు అని అంత ప్రేమగా భావించే లక్షణం ధర్మరాజులో ఉండబట్టే మాట అన్నాడు. అటువంటి తండ్రి ఆ గుడ్డివాడు ఏమైపోయాడు అడవిలో అని కన్నీళ్లు పెట్టుకుని దుఃఖించి ఆయనను చూస్తే కాని జలప్రాసన కూడా చెయ్యను, మంచినీళ్ళు తాగనన్నాడు. అనగానే సరిగ్గా ఆ సమయానికి నారదుడు అక్కడికి వచ్చాడు. నారదుడి కాళ్ళ మీద పడి, నారద మా తండ్రి ఏమయ్యాడంటే, వెర్రివాడా నీ తండ్రి ఏమిటి, నీ తండ్రి తండ్రి ఆ తండ్రి తండ్రి ఆ తండ్రి తండ్రి ఎంతోమంది భూలోకంలో పుట్టి వెళ్ళిపోయారు. ఈ సృష్టిలో ఎంత గొప్పవాడైనా పుడతాడు, పెరుగుతాడు, నశించిపోతాడు, ఎవడూ శాశ్వతంగా ఉండడు. ఈ శరీరం పుట్టడం ఎటువంటిదో, జీర్ణమవ్వడం అటువంటిదే. చచ్చినవాడు మళ్లీ పుట్టక తప్పదు, పుట్టినవాడు మళ్లీ చావక తప్పదు. ఇది సృష్టి ధర్మము, భగవంతుడి యొక్క లీల. ఈ లీలలు మీకు తప్పవు, మీరు మాత్రం శాశ్వతంగా ఉంటారా? మహానుభావుడు ధృతరాష్ట్రుడు గంధర్వుడి యొక్క వంశతో పుట్టాడు. హంసుడు అని పేరు కలిగిన ఒకనొక గంధర్వుడు ఈ ధృతరాష్ట్రుడి రూపంలో పుట్టాడు. భార్యాసమేతంగా ఇప్పుడు ఆయన హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు. అక్కడ నేటికి మూడవ రోజు అగ్నిలో దగ్ధమైపోతున్నాడు. మోక్షం పొందబోతున్నాడు. నువ్వు అతని గురించి ఆలోచించకు. నీవు కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నంత వరకే భూమి మీద ఉండు. ఒక్కసారి కృష్ణుడు అవతారాన్ని విడిచిపెడితే ఇక తర్వాత మీ దేహములతో భూమికి పనిలేదు, భూమి మీద మీరు ఉండద్దు. అంటే కృష్ణుడు వెళ్ళిపోయాడనే విషయం అప్పటికే తెలుసు ఆయనకి, అయినా చెప్పలా. చెప్పకుండా కృష్ణుడి అవతార సమాప్తితోటే మీరు కూడా శరీరాలు విడిచిపెట్టి వెళ్ళిపోండి అన్నాడు. అప్పటికే విదురుడు వచ్చే సమయానికి 7 నెలల క్రితమే అర్జునుడు ద్వారకకు వెళ్ళాడు. 7 నెలలుగా అర్జునుడు హస్తినాపురంలో లేడు. ఈ 7 నెలల్లో యాదవ వంశ నిర్యాణం అయిపోయింది. ఇంకా ధర్మరాజు గారికి విషయం తెలియదు. ఈలోపు ఏం జరిగింది, ఈ ధృతరాష్ట్రాదులు కూడా శరీరం విడిచిపెట్టేశారు. దాంతో ధర్మరాజు గారికి ఏదో తెలియని ఒక ఆందోళన బయలుదేరింది. ఎందుకో తెలుసునండి, శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారము చాలించడంతో కలిపురుషుడు భూమి మీద అడుగు పెట్టాడు. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై తాల్చినట్టి మేను విడిచినాడు, ఆ దినమున అశుభ ప్రతిపాదక మగు కలియుగం ప్రాప్తం వై. ఏనాడు శ్రీమన్నారాయణుడు వైకుంఠవాసుడు శ్రీకృష్ణుడిగా అవతరించిన తర్వాత ఈ అవతారంతో ఇక పనిలేదు అనుకుని అవతారాన్ని విడిచిపెట్టాడు, అంటే కృష్ణావతార సమాప్తి చేశాడు. ఆ క్షణమే కృష్ణుడు ఎప్పుడు భూమి మీద నుంచి వెళ్లిపోతాడా అని కాచు కూర్చుని ఉన్నటువంటి కలిపురుషుడు ఓ పొదలో దాక్కున్నట్ట. ఆయన అలా శరీరం విడిచిపెట్టడం, టక్కని ఈయన భూమి మీద సంపూర్ణంగా తన ఆక్రమణ చేయడం మొదలు పెట్టడం ఒకేసారి జరిగాయి. అంటే శ్రీకృష్ణ అవతార సమాప్తి, కలియుగ ప్రారంభం, రెండు ఒకేసారి. అది నేటికి 5128 ఏళ్ల క్రితం జరిగింది. అశుభాలని కలిగించేవాడు, అధర్మాన్ని పెంచేవాడు, ధర్మనాశకుడు, ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు ప్రవర్తించేటట్టు చేసేవాడు అయిన కలిపురుషుడు భూమండలాన్ని గట్టిగా ఆక్రమించేశాడు. అందుకే ధర్మరాజు గారికి నారదుడు ఈ మాట చెప్పిన వెంటనే ఏదో తెలియని ఒక బాధ కలగడం మొదలుపెట్టిందిట. సరిగ్గా 3 రోజులు గడిచింది. ఆ 3వ రోజున ధృతరాష్ట్రుడు అడవిలో ఉండగా అడవి అంతా తగలబడిపోయి అందులో ధృతరాష్ట్రుడు గాంధారి కాలి బూడిదైపోయి మోక్షం పొందారు. విదురుడు ఆ సమయంలో అటుగా వస్తున్న ధర్మరాజులో తన శక్తిని ప్రవేశపెట్టి ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టాడు. విదురుడిలో ఉన్న ప్రాణం ధర్మరాజులో కలిసిపోయింది. ఎందుకంటే ధర్మరాజు యమధర్మరాజు అంశ కనుక. అప్పుడు తమాషా జరిగింది. విదురుడి శరీరంలో ఉన్న కాంతి ఈయనలో కలిసిపోగానే విదురుడు అలా నిలబడిపోయాట కట్టిలాగా. శవం కింద పడిపోవాలి కదా, పడిపోకుండా అలా నిలబడిపోయి ఉంటే ధర్మరాజు ఈయనకి దహన సంస్కారం చేద్దాం అనుకుంటూ ఉంటే ఆకాశవాణి అంది, ఆయన ధర్మాత్ముడు, ఉంచె వృత్తితో బతికాడు. అంటే దొరికిన ఆహారాన్ని ఏరుగు తిన్నాడు తప్ప చివరి రోజుల్లో మాట వరసకు కూడా ఈ లోకంలో వాళ్ల చేతి అన్నం తినలేదు. అటువంటి వాళ్ళకి దహన సంస్కారం చేయొద్దు, ఆ శరీరం యామవాలో పరమాత్మ చూసుకుంటాడు అన్నాడు. దాంతో ఆయన విదురుణ్ణి పట్టించుకోకుండా వచ్చేశాడు. ఇంటికి రావడంతో కుంతీదేవి కూడా గాంధారి వాళ్లతో పాటు కృష్ణ స్మరణ చేస్తూ శరీరాన్ని దావాగ్నిలో విడిచిపెట్టేసింది, తగలబడిపోయిందని తెలిసింది ఈయనకి. వెంటనే భీముణ్ణి పక్కకి పిలిచి, ఏమిటిది, తండ్రి లేడు, గాంధారి మాత లేదు, కన్న తల్లి కుంతి శరీరం విడిచిపెట్టింది, పరమధర్మాత్ముడు విదురుడు వెళ్ళిపోయాడు, అర్జునుడు చూస్తే 7 నెలలైపోయింది, ద్వారక నుంచి రావడం లేదు, ఈ మధ్యకాలంలో రాజ్యంలో ఎక్కడ చూసినా అపశకునాలు దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి, కాకులు ఇష్టం వచ్చినట్టుగా కీచుడు బాచుడుగా తిరుగుతున్నాయి, గొడ్లగోబలు పట్టపగలు గుండ్రంగా భవనాల చుట్టూ తిరుగుతున్నాయి, పంటలు సరిగ్గా పండడం లేదు, వేసవకాలంలో వర్షాలు వస్తున్నాయి, వర్షాకాలంలో ఉక్కపోత పెరిగిపోతున్నది, దేవాలయాలలో విగ్రహాలు ఏడవడం మొదలుపెట్టాయని ప్రజలు చెబుతున్నారు, రాత్రిపూట దేవాలయాల్లో ఉన్న విగ్రహాలు బాబోయ్ బాబోయ్ అని అరుస్తూ కన్నీళ్లు కరుస్తున్నాయట. ఒక కాలమున్న పండు ఓషధి చెయ్యము, వేరొక కాలమున్న పండకుండునండ్రు. ఎప్పుడూ పండవలసిన పంటలు సకాలంలో పండవలసిన పంటలు పండడం లేదు,